अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। భరతుడు ఋషభపుత్రుడైనటువంటి భరతుడు చాలా కాలం చక్కగా రాజ్యాన్ని పరిపాలించి తదనంతరం గండకీ నదీ తీరంలో ఉన్న పులహ మహర్షి ఆశ్రమం చేరాడు. ఆ పులహాశ్రమం అంతా కుసుమ ఫల భరితం తులసిదళాలతో నిండి ఉండేదట. అటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి అతడు కందమూల ఫలాలు తింటూ నిరంతరం నివేదనలు చేస్తూ భగవంతుడైన వాసుదేవుణ్ణి అర్చించాడు. అతని హృదయం క్రమేపీ పవిత్రమయ్యింది, విషయాల మీద వాంఛపోయింది. శమము దమము అనే లక్షణాలు వహించాడు, గొప్ప పరాభక్తిని పొందాడు. ఎప్పుడు నిరంతరం భగవంతుడి మీద ధ్యాస ఉన్న కారణం చేత అతనికి భగవంతుని మీద అనురాగం పెరిగిందట. తయేత్తం అవిరత పురుష పరిచర్యయా భగవతి ప్రవర్ధమానానురాగ భరద్రుత హృదయ శైథిల్యః ప్రహర్ష వేగేన ఆత్మని ఉద్భిద్యమాన రోమ పులక కులక ఔత్కంఠ్య ప్రవృత్త ప్రణయ బాష్ప నిరుద్ధావలోక నయన ఏవం నిజరమణారుణ చరణారవింద అనుధ్యాన పరిచిత భక్తి యోగేన పరిప్లుత పరమాక్లాద గంభీర హృదయ హ్రదావగాఢ ధిషణ తామపి క్రియమాణం భగవత్సపర్యాం నసస్మార. రోజు భగవంతుని మీద అంతకంతకి ఆసక్తి, ప్రేమ, ఉత్సుకత పెరిగింది. ఆ వాసుదేవుడి మీద గాఢ భక్తి ఏర్పడింది. ఇలా రోజు ఆయన మీద ఉండడం వల్ల హృదయం ద్రవించిందట. రోజు ఒకే రకమైన ఆసక్తితో శ్రద్ధతో భగవంతుడిని ధ్యానం చేస్తే మనస్సులో ఆనందం పెరుగుతుంది. ఆ ఆనందం మామూలు ఆనందం అయితే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, కానీ ఇది భగవత్ సంబంధమైన ఆనందం అవ్వడం వల్ల హృదయం కరిగిపోయిందట. ఇంకా నిత్యకృత్యాలు మానేశాడు. మొదట్లో కొంతకాలం పూజలు అవి చేసిన తర్వాత భగవంతుని మీద ప్రేమ పెరిగిపోతే మామూలు పూజలు మానేస్తారట జీవులు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా నిత్యకృత్యాలు, స్నానం, సంధ్య, హోమం, జపం, తపం అన్నీ మర్చిపోయాడు. దేహములో రోమాంచం గగురుపొడిచేది శరీరం. అంటే భగవంతుడు అంత దగ్గర అయిపోయాడు, అస్తమాటు గగురు పొడవడం, కన్నీళ్లు కారడం, ఏదో తెలియనటువంటి అనుభూతులు కలగడం జరిగాయి. ఆనందాశ్రువులు ధారగా సముద్రంలా ప్రవహించాయి. ఇంకా కొద్ది రోజులకి దృష్టి లేదు. ఎదురుగుండా చెట్టు ఉందా, పొట్ట ఉందా, పళ్ళున్నాయా, తిండా, ఏమీ లేదు. ఎవడేం చేస్తున్నాడో ఏం తెలియని పరిస్థితి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పిచ్చాడి స్థితి అతనికి కూడా వచ్చిందనమాట. పిచ్చివాడు మలమూత్రాదులు విడిచిపెట్టినట్టే అక్కడే విడిచిపెట్టినా అతనికి తెలియటం లేదు, ఆ స్థితి వచ్చేసింది. ఇక హృదయంలో ఎవరో కదులుతున్నది అనిపించేదట. విష్ణు పాదాలు సాక్షాత్ అక్కడ పెట్టేవాడు. పెట్టడం వల్ల గుండెకాయ కాస్త పవిత్రమైపోయింది. భక్తి యోగం పెరిగింది, సాత్విక శుద్ధ భక్తి పెరిగింది, గంభీరమైన హృదయం అయ్యింది, పరమానందం కలిగింది. చివరికి భగవత్ సేవని మర్చిపోయాడు ఆయన. ఎందుకు మర్చిపోయాడు సేవని అంటే, చెప్పగా భగవంతుడి ఆనందం పెరిగితే ఇంకా సేవ ఉండదు. అప్పుడు ఈ స్థితి ఉండదు అన్నమాట. ఈ పూజలు పురస్కారాలు అన్నీ పోయాయి. ఈ విధంగా భగవంతుని వ్రతం వల్ల కృష్ణ మృగ చర్మాన్ని ధరిస్తూ ఆయన మొదట్లో స్నాన సంధ్యాదులతో క్రమేపీ స్నాన సంధ్యాదులకు కూడా అతీతమైన స్థితిలో ఉండేవాడు. కొంతకాలానికి ఆనందం పెరగ్గా అతని హృదయంలోంచి ఒక దివ్యమైన స్తోత్రం బయటకు వచ్చిందట. అంటే భగవంతుడు హృదయంలో ఉండడం వల్ల హృదయం కరిగి ఆనంద భరితమై అప్పుడు అతని యొక్క హృదయంలోంచి ఒక ఆవేదన కవిత్వం రూపంలో బయటకు వచ్చింది. ఆ కవిత్వం చాలా గొప్ప అత్యద్భుతమైన స్తోత్రం అయ్యింది. పరో రజః సవితుర్జాతవేదో దేవస్య భర్గో మనసేదం జిజాన స్వరేత సాధః పునరావిశ్య చిష్టే హంసం గృధ్రాణం నృషద్రింగిరాం కిమః. విశుద్ధమైన, ఏమీ కలుషితము కాని సత్వమైన ఆత్మ కలవాడా భగవంతుడు. అటువంటి కాలుష్యం లేని పవిత్రమైన సాత్వికమైన హృదయం కలిగిన ఓ పరమేశ్వర, నీవు జగత్ప్రకాశకుడవు, భక్తులకు అభీష్టములను నెరవేరుస్తావు, ఏది మనస్సులో ఉన్నదో ఆ కోరికను తీరుస్తావు. ఓ భగవంతుడా, నీ తేజస్సు యొక్క ప్రభావంతో సంకల్ప మాత్రంతో ఈ చరాచరమైన విశ్వాన్ని సృష్టించావు. ఇంకా అంతర్యామి రూపంలో ఈ జగత్తులో ప్రవేశించి, అంతర్యామి అంటే ఇప్పుడు మన శరీరము లోపల ఏది ఉండడం వల్ల మన శరీరం బతికి ఉన్నదో ఆ బతికి ఉండడానికి మూలమైన రూపానికి అంతర్యామి అని పేరు. అటువంటి అంతర్యామి రూపంతో ఈ జగత్తులో ప్రవేశించి చిచ్చక్తి ద్వారా ఫలకాంక్షులైన జీవులకు దర్శనమిస్తావు. ఈ జీవులు ఎంతైనా ఫలం మీద కాంక్షతోటే ఉంటాడు. ఏదో ఫలితం కోరుకోకుండా, కాంక్ష లేకుండా పొరపాటు కూడా జపం చేయలేడు. ఏ ఫలం కోరుకుంటే ఆ ఫలాన్ని ప్రసాదించేటటువంటి అవతారమూర్తివై ప్రజలను అనుగ్రహిస్తావు, దర్శనమిచ్చి వీరిని పాలిస్తూ ఉంటావు. అటువంటి అత్యద్భుతమైన నీ స్వరూపానికి నమస్కారం. నీ స్వరూపం నా బుద్ధిని సక్రమమైన మార్గంలోకి ప్రేరేపిస్తుంది. ఈ బుద్ధి యొక్క ప్రవర్తనకు మూలకారకుడు భర్గుడు అంటారు. బుద్ధిని ప్రేరేపిస్తాడు ఆయన. అందువల్ల నా బుద్ధి యొక్క ప్రవృత్తికి అంటే నా బుద్ధిని నడిపించడానికి మూలకారకుడైనటువంటి ఆ భర్గదేవుణ్ణి శరణు దొచ్చుతున్నాను అని ఒక స్తోత్రాన్ని చదివాడు. అంటే ఈయన స్థాయి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. మరి ఒక నిరాకార పరబ్రహ్మస్వరూపాన్ని ధ్యానం చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంత స్థాయికి వెళ్ళిన వాడి యొక్క యోగం ఎలా మారిందో చూడండి. ఒక్కొక్కసారి దురదృష్టం ఎలా పట్టిస్తుందో చూడండి. ఆయన అసలు ప్రపంచాన్నే మర్చిపోయాడు, నిత్యకృత్యాలు మర్చిపోయాడు, వాసుదేవుడు హృదయంలో చూస్తున్నాడు, హంస స్వరూపంగా భావించి ఒక గొప్ప స్తోత్రం చేశాడు. అటువంటి ఆయనకి ఒకసారి దురదృష్టం ఏమైందంటే, దురదృష్టం అనుకోవడం కంటే దానివల్ల ఇంకో విశేషం జరిగే యోగం ఉన్నది. ఒకనాడు ఆయన మళ్ళీ మనలోకి వచ్చి స్నానం చేయాలి అని కోరికలు. ఇది అప్పుడెప్పుడు చూడండి, పిచ్చివాళ్ళు కూడా మనకంటే బాగా ప్రవర్తిస్తారు, యోగులు కూడా మామూలు వాళ్ళలా మళ్ళీ స్నానం చేసి జపతపాదులు చేస్తారు. అలాగే ఈయన కూడా ఒకనాడు మధ్య మధ్యలో స్నాన సంధ్యాదులు మర్చిపోయి, భగవంతుని పూజలు మర్చిపోయి హృదయంలో ఆనందం చెందే ఈయన స్నానం చేద్దామని బయలుదేరాట. ఏకదాతు మహానద్యాం కృతాభిషేక నయ్యమికావశ్యకో బ్రహ్మాక్షరమభిగృణానో ముహూర్తత్రయం ఉదకాంత ఉపవివేశాగా. ఒకనాడాయన అత్యద్భుతమైన పరమ పవిత్రమైన గండకీ నదిలో స్నానం చేయడానికి వెళ్ళి ఆ నదిలో హాయిగా తలారా స్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలను, నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఏంటి, ప్రతిరోజు చేసే కర్మ, ప్రతిరోజు చేయవలసిన దానికి సంధ్యావందనం అని పేరు. సంధ్యావందనం, సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం, ఇవన్నీ స్నానం చేయడం, ఇవన్నీ నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే భగవంతుణ్ణి అప్పుడప్పుడు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం అని చెప్పుకున్నాం మనం, సహస్రనామాలతో పువ్వులతోటి ఇలా అర్చన చేయటం, ఇటువంటి కర్మలు చేయడానికి వెళ్ళాడు ఆయన. స్నానాదులు పూర్తి చేసుకుని నదిలో కంఠం వరకు నిలబడి ప్రణవ జపం చేశాడు. స్నానం అయిపోయిన తర్వాత కాసేపు కంఠం లోతులో ఉండి పీకదాకా నీళ్లలో నిలబడి ప్రణవాన్ని, ఓంకారాన్ని జపించితే వాడు గొప్పవాడవుతాడు అని శాస్త్రం. అందుకని నదిలోంచి స్నానం అయ్యాక ఈ పీకలోతు వరకు ఉన్న నీటిలో నిలబడ్డాడు. కంఠం వరకు నిలబడి ఓం ఓం అంటూ జపిస్తున్నాడు. ఎంతవరకు జపించాడు ఆయన? 3 ముహూర్తముల కాలం వరకు జపించాడు. ఇలా జపించి ఆ తర్వాత నీళ్లలోంచి ఒడ్డు మీదకి వచ్చాడు. గట్టు మీద ఇసుక, ఆ నదీ తీరం మీద కూర్చున్నాడు. కూర్చొని ఆసనం వేసుకుని పద్మాసనం, ఇక జపం చేద్దాం, జపమాల తీసుకుని జపం చేద్దాం. ఒడ్డు మీద కూర్చునే జపం చేయాలి, నీళ్లలో ఉన్నప్పుడు ప్రణవం చెయ్యాలి, అర్ఘ్యం ఇవ్వాలి, నామ జపం చేసేది మాత్రం ఒడ్డుకొచ్చి చెయ్యాలి అని శాస్త్రం. అందుకని ఒడ్డుకొచ్చాడు. అలా ఒడ్డు మీదకి వచ్చి కూర్చున్నాడో లేదో, తత్ర తదా రాజం హరిణీ పిపాసయా జలాశయాభ్యాసమేకైవోపజగామ. ఆ సమయంలో ఒక ఆడలేడి, నిండు గర్భిణి, ఒకరోజుకో 2 రోజులకో 3 రోజులకో తొందరలో ప్రసవానికి సిద్ధంగా ఉన్న లేడి, అలా గర్భం ధరించినటువంటి ఆ నిండు చోళాలైన లేడి దాహంతో ఒంటరిగా ఆ నదిలో నీళ్లు తాగుదామని ఇతను కూర్చున్న చోటు నుంచి ముందుకు వచ్చింది. ఆ జలాశయం దగ్గరకు వచ్చి నీళ్లు తాగడానికి అందులోకి వెళ్ళింది. వెళ్ళి ఆ మెట్ల మీద నిలబడి ఆసక్తిగా ఆ నాక్కుంటూ నీళ్లు తాగుతోంది, నాలుగుతో లోపలికి నీరు సేకరిస్తోంది ఆ గర్భిణి అయిన లేడి. అప్పుడు ఆ లేడి నీరు తాగుతున్న చోటి కొంత దూరంలో ఒక సింహం, ఏనుగులు ఒకదాన్ని చూచి ఒక్కసారి పెద్ద గర్జన చేసింది, హుంకరించింది. అది పెద్ద గుర్రావం చేయడంతో, గర్జన చేయడంతో లోక భయంకర ఉదపతత్, పెద్ద బ్రహ్మాండమైన ధ్వని వచ్చిందిట. ఆ ధ్వని కొండ గుహలలోంచి, అడవుల నుంచి మారుమోగిపోయింది ఆ సింహం అరుపు. అది విని ఈ లేడి వణికిపోయింది. అతి లోక భీకరమైన ఆ సింహ గర్జనతో ఈ లేడి గజగజ వణికింది. అసలే లేడి, లేడికి బెదురు ఎక్కువ. పైగా ఈ సింహగర్జన విన్నది నిండు చోళాలు. తముపశ్రుత్య సా మృగవధూ ప్రకృతి విక్లవా చకిత నిరీక్షణ. సహజంగా భయం పడేటటువంటి చకిత్రమైన కళ్ళు కలిగినటువంటి ఆ లేడి సింహగర్జన చేయగానే గుండెలు ఎదిరిపోయాయి. మహాభయం కలిగి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. దాంతో గబుక్కు నీళ్లు తగేది కాస్త, దప్పిక తీరలేదు. ఆ నది ఒడ్డున అటు ఇటు అటు ఇటు కంగారులో దూకేసింది. దూకడానికి ఆ పరిగెత్తడానికి వీల్లేని గర్భం అది, పాపం నిండు గర్భిణి. ఆ దూకడంతో గర్భంలో ఉండే ఆ సంతానం ఇంకెప్పుడో 4-5 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత బయటికి ప్రసవం కావలసినటువంటి ఆ శిశువు గబుక్కుని బయటకు వచ్చేసింది. నిర్గతమై బయటకు వచ్చి డామ నీళ్ళలో పడిపోయింది పాపం ఆ చిన్న శిశువు. ఎర్రగా రక్తమయమై మాయతో కూడినటువంటి ఆ శిశువు వచ్చే నీళ్ళలో డామన పడింది. ఉత్ప్రసవోత్తర్పణ భయఖేదాతురాస్వగణేన విగిజ్యమాన కశ్యాంచిద్దర్యాం కృష్ణ సరస్వతీ నిపపాతాతచ మమార. పాపం తన గుంపు నుండి తప్పిపోయింది అసలే ఆ నల్లలేడి, ఆ కృష్ణమృగం. ఇప్పుడేమో గర్భపాతం అయ్యింది. గర్భంతో ఉన్నప్పుడు దూకడం వల్ల, భయం వల్ల 2 అడుగులు ముందుకేసి దగ్గరలో ఉండే చిన్న గుహలోకి అడుగు పెడుతూ ఆ గుహలో పడి చచ్చిపోయింది పాపం. ఆ తల్లి లేడి అలా చచ్చిపోయింది. ఆ సమయంలో మన రాజఋషి ఎక్కడున్నాడు? భరతుడు ఆ ఒడ్డు మీద ఇసుక దగ్గర స్నానం చేసి చక్కగా జపం చేసుకుందాం టింగు టింగ్ అని జపమాలు తిప్పుతున్నాడు ఆయన. అలా చెప్పడానికి కూర్చున్న ఆయన దగ్గర తన వాళ్ళు లేకుండా దీనురాలి కళ్ళెదురుగుండా లేడి చచ్చిపోవడం, లేడి పిల్ల ముందే పుట్టేసి నీళ్ళల్లో పడిపోవడం, ఆ ప్రవాహంలోంచి తన దగ్గర ఒక ప్రదేశానికి రావడం చూశాడు. అతని హృదయం కరుణతో ద్రవించిపోయింది, జాలి పడిపోయాడు ఆయన. వెంటనే పరుగు పరుగు నీళ్ళల్లోకి దూకాడు ఆయన. మనం దూకితే మనమంటే అఫ్కోర్స్ నాకు ఈత వచ్చు, ఈత రాని వాడు ఎవడన్నా చచ్చిపోతాడు. ఆయన మహారాజు గండకీలేదు, నివతులను చోతలకి రోజుకు 10 సార్లు ఎదగలిగిన శక్తి ఉందిట. అందుకని అమాంతంగా మహావేగంగా ప్రవహిస్తున్న నదులు దూకేట వెళ్ళి ప్రవాహంలో కొట్టుకుపోతున్న శిశువుని పట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు తీసుకొచ్చేశాడు. తల్లి లేనటువంటి ఆ పిల్లని జాలితో ఈ నీళ్లలో అంతసేపు ఉన్న కారణం చేత ఆ పిల్ల చక్కగా శుభ్రం అయ్యింది, ఆయన చేతిలోకి వచ్చింది. దానికి ఆయుర్దాయం గట్టిది. అసలు అప్పుడే ప్రసవించిన పిల్ల నీళ్ళల్లో పడితే అంతసేపు బతుకుతుందా? అందుకని కాలం ఉంటే వాడిని ఎక్కడున్నా బతకచ్చు అన్నారు. అగ్నిలో పడినా సరే బతకవచ్చు, ఆకాశంలోంచి కింద పడ్డా బతకవచ్చు, నీళ్ళల్లో పడినా బతకవచ్చు ఆయువు ఉంటే. ఆయువు లేకపోతే ఉంది. టంగుటూరు ప్రకాశం పంతులు గారు గోదావరికి వరదలు వచ్చేస్తే విపరీతంగా రాజమండ్రిలో చదువుకోవడానికి వెళ్ళాడు ఆయన. ఎప్పుడో నేను చెప్పింది ఆయన 1889-90 ఆ కాలం సంగతి చెబుతున్నా నేను. చదువుకోవడానికి రాజమండ్రి వెళ్ళాట. మంచి వేగంగా నదీ ప్రవాహం వస్తుంటే తిన్నగా ఉండక ఆయన 5-6 స్నేహితులు కలిసి నదిలోకి ఏట్లోకి వెళ్ళారు. అది గోదావరి వరద. ఆ వరదలో తెడ్డు ఈ చేతిలో సార్ నీళ్ళలో పడిందిట. తెడ్డు పడిపోయిందని గబుక్కు దూకేసి ఆ తెడ్డు తాగాట. ఆయన తెడ్డు ఉచ్చుకున్నాడు కానీ తెడ్డు అందులోకి విసిరాడు పడవలోకి. ఈయన ఎక్కలేకపోయాడు, పడవ వెళ్ళిపోతుంది అను. అందులో ఉన్న వాళ్ళేమో ఈయన లాగరు, ఈత్తున్నాడు. 1/2 గంట సేపు పారాడాడు. చివరికి సైగ చేసేట తచ్చే స్థితిలో ఆయనకు వచ్చి, ఒరే తెడ్డు మీకు ఇచ్చాను కదా అందులో పారేసాను, అది నాకు ఇలా అందివ్వండి అది పట్టుకొస్తానని. అప్పుడేదో వాళ్ళకి బుర్రకి తట్టింది అందించారు, వెళ్ళాడు. ఆయన ఆత్మకథలో చరిత్రలో రాస్తాడు, చెబుతూ ఆయన ఆ గంటలో 10 సార్లు తచ్చి బతికట్ట ఆయన. అది మహానరకం అన్నమాట. అది అందులో వరదలు గోదాట్లో పడి అది ఏదనంటే మాటల. కాబట్టి ఆయువు ఉంది, మనకు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంది, మహాత్ముడు త్యాగపరుడు బతికాడు. ఎందుకు చెబుతున్నానంటే అప్పుడే ప్రసవించి నీటిలో పడి గండకిలో కొట్టుకుపోతున్న, వరదలో కొట్టుకుపోతున్న పిల్ల ఈయన వెళ్ళి దూకేదాకా బతికిందిట. తల్లి చచ్చిపోయిందిట. ఈయన దాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అనుకున్నాడు, అహో ఈ పిల్ల ఏదో ఘనకార్యం సాధించడానికి నా దగ్గరకు వచ్చింది, లేకపోతే వాళ్ళ అమ్మ తావడం ఏంటి, ఇది నాకు దొరకడం ఏమిటి. అయినా ఏ దిక్కు లేని వాళ్ళని రక్షించాలి, అది భగవద్భక్తుల యొక్క లక్షణం అనుకున్నట్ట. అనుకుని తస్యహవాయేన కుణకౌచ్చైహి ఏతస్మిన్ కృత నిజాభిమానస్య ఆహరహస్త పోషణ పాలన ప్రేణన లాలనానుధ్యానేన ఆత్మనియమాహ సహయమాహ. ఈ హరిణ శిశువు మీద బాగా ప్రీతి కలిగి ఆత్మీయత అభిమానం, ఇది నాది అనిపించింది. అందువల్ల ఆ శిశువుని చిన్న చిన్న లేత లేత గడ్డి పరకలు తీసుకురావటం, ఆ గడ్డి పరకలు కడిగి పైగా దాంట్లో పురుగుందేమో పుట్టురుందేమో దానికి ఏమైనా రోగం వస్తుందేమోనని నీళ్ళల్లో కడగడం, పాలు అక్కడక్కడ పులిపోలు కూడా పితుకు వచ్చి ఈ పిల్లకు పోసేవట. లతాదులతోటి పోషిస్తూ తోడేళ్ళు మున్నగు జంతువులు దీన్ని చేరకుండా రక్షిస్తూ దాని మీద ఈగలు వారితే చాలు గోకడం మొదలెట్ట కండూయమానం అన్నాడు. గోకి చక్క దురద కూడా తీరుస్తూ కందమూలాలు తెచ్చిపెడుతూ నా తల్లి నా బాబు అని ముద్దెట్టుకుంటూ అది నొరగ కక్కుతుంటే ఆ నొరగ కూడా ఆప్యాయం ఈయనకి రుచి అనమాట. దిక్కుమాల మరవాడుతోంటే కుక్కల్ని ఏమిటో ముద్దెట్టేసుకుంటా, దాని మూతి మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటారా, అది కుక్క అనే విషయం మర్చిపోయి కుక్క అంటే కోపం పైగా. అలా కాకుండా ఈయన కూడా ఈ లేడి మీద చుంబనాదులట దాన్ని ముద్దు పెట్టుకోవడం అట, లాలన తినవేక ఇంకొంచెం రెండు బతుకులు తినమ్మా అని మన వాళ్ళు పిల్లలకి బతిమారి భోజనం పెడుతుంటారు వాళ్ళు వద్దంటుంటే, అలాగా గడ్డి పరకలు ఇంకో రెండు పరకలు తిను రెండు పరకలు తినంటూ ఆ వ్యాపారంలో ఆ పనిలో పడిపోయాడు బాబు. దానివల్ల రోజు పొద్దున్నే లేచి స్నానం చేయడం అనే నియమం పోయింది. అసలు నియమాలకు అతీతమైన ఏకాంత సేవకి వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం, అది పోయింది. అహింసాది ఆచరణములు పోయి, ఎందుకు అహింసాది పోయింది, ఇంత పూర్వం తోడేలు వచ్చినా ఏమనేవాడు కాదు, ఇప్పుడు జింక పిల్లని ఆ తోడేలు తింటుందేమో అని కర్ర పెట్టి దాన్ని బాధ్య పట్ట, దాంతో అహింసా నియమం పోయింది. కుక్కలు పిల్లలు ఇంకేమైనా వస్తే వాటిని ద్వేషించి గెంటేయడం మొదలెట్టాడు. పావులు రాకుండా చూడడం, దీని మీద ప్రేమ కొద్దీ సమస్త జంతువుల్ని ద్వేషించడం మొదలెట్టాడు. ఇక్కడ భగవత్ పరిచర్య పోయింది, పువ్వులు తేవడం లేదు, దీని గడ్డి పరకలు దీని పోషణే సరిపోతే ఇంకేముంది, సహస్రనామాలు లేవు. పొద్దున్న లేచిన దగ్గర నా బాబి నాకు అనే నా అమ్మే నా లేడే నా బాబి అనడంతో సరిపోయింది, ఇదే సహస్రనామం అయిపోయింది దానికి పాపం. ఇక సర్వధర్మాచరణాలు కొద్ది రోజుల్లోనే పోయాయి. అహోపతాయం హరిణ కుణక కృపణ ఈశ్వర రథచరణ పరిభ్రమణ రయేనేనా స్వగణ సుహృద్ బంధుభ్యః పరివర్జితః శరణం చ మోపసాదితో మామేవ. పాపం ఆ భరతుడు ఒక రోజున అనుకున్నట్టు తనలో ఇలా ఆశ్రయం లేదు, తల్లి లేదు, దిక్కు లేదు, ఈ లేడి పిల్ల కాలచక్ర పరిభ్రమణ వేగం వల్ల తన బంధువులకి తన తండ్రికి తల్లికి దూరం అయిపోయింది, సుహృత్తులు లేక నన్ను ఆశ్రయించింది, ఇప్పుడు నన్నే తల్లిగా తండ్రిగా సోదరుడిగా జ్ఞాతిగా సహచరుడిగా భావిస్తోంది, నా మీద దీనికి విశ్వాసం, నేను తప్ప ఇంకెవరిని నమ్మదిది, నా మీద పరిపూర్ణమైన అభిమానం, ఇది నన్ను తప్ప ఇంకెవరిని ఎరగదు దగ్గరికి రానివ్వదు, అందువల్ల దీని కారణంగా నా ప్రయోజనాలు అన్నీ నశిస్తున్నాయి, అయినా సరే ఇదే నాకేమిటో ఇష్టంగా ఉంది, ఇవేం పోయినా పర్వాలా పూజ పోయినా పర్వాలా నన్ను నేను కావాలనుకు వచ్చిన దాన్ని కాపాడాలి అంచేత ఇంకా నేను పూజొద్దు, నాకు దైవార్చనలు వద్దు, స్నానాలు వద్దులు సంధ్యలు వద్దు చాలు అనుకున్నాడు. దీని లాలన పాలన పోషణ తోషణ నా కర్తవ్యం అనుకున్నాడు. ఈ మృగ శిశువు నన్నే శరణుది వచ్చింది అనుకున్నాడు. శరణాగతులను కాపాడాలి, అది రాజరాజేశ్వరి యొక్క లక్షణం, నిరాదరణ చెయ్యకూడదు అంచేత ఈ మృగ శిశువుని ఎంత మాత్రం ఉపేక్షించననుకున్నాడు. ఈ విధంగా సంపూర్ణముగా అన్ని విషయాలు విడిచిపెట్టేశాడు. ఆయన చూడండి, భార్యను విడిచిపెట్టాడు, పిల్లల్ని విడిచిపెట్టాడు, అత్యాశ్చర్యకరమైన ఐశ్వర్యాన్ని ఇంటిని వాహనాలు వస్తువులన్నీ గడ్డి పరక్కన విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టి ఏ బంధుత్వం లేదని మనవల్ని ముద్దు మాటలు విడిచిపెట్టిన ఆయన కాలయోగం వల్ల లేడి యొక్క బంధంలో పడిపోయాడు. ఈ విధంగా లేడి యొక్క బంధంలో పడిపోయి ఆసక్తుడి కూర్చోవడం, పడుకోవడం, తిరగడం, స్నానం చేయటం, భుజించడం ఇవన్నీ వేళకు మానేశాడు. ఏ పని చేస్తున్నా ఆ మృగ శిశువే, స్నానానికి వెళ్తే దాంతో వెళ్ళాల్సిందే, దానికి కూడా ముందు తోమితే కానీ మళ్ళీ అది ఒడ్డు మీద ఉండేలోపు ఈలోపు ఈయన గబుక్కును మొలగడం, పైకి చూడటం ఉందో లేదో అని ఈ బెంగతో సరిపోయింది. స్నానం అలా అయిపోయింది, సంధ్య లేదు, తిండి అంతే. తింటున్న కాసేపు అది ఉందో లేదో అని చూసుకోవడం, అన్నం తింటూ ఆ టీవీ పెట్టుకు చూడటం, కొంతమంది ఆ రిమోట్ ఏమైపోయింది ఏమైపోయింది, ఇవాళ పోసేవాడు మా చారు పోస్తూనే ఉంటుంది, నీ మొహం తగలేదు నిండా చారు పోసేవాడం, పైగా ఆ ఎదురుగుండా దిక్కుమాల సీరియల్ ఏమైపోతే ఈలోపు అన్నం తినడానికి మానేసి కూర్చోవటం. ఇలా అయిపోయారు మానవులు. అలా పాపం ఆయన కూడా యోగభ్రష్టుడైపోయి ఆ లేడిలో పడిపోయాడు. ఈ విధంగా సమస్త కార్యక్రమాలలో మృగ శిశువు మీద ప్రేమ బద్ధచిత్తత వచ్చాయి. కుశకుసుమ సమిత్ పలాశ ఫలమూలోదకాన్యాహరిష్య మానో మృగశాల మృగాదిభ్యో భయమాశంసమానో యదా సహ హరిణ కొండకేన వనం సమాభిశతి. ఆ భరతుడు దర్భలు తెచ్చుకోవాలంటే లేడి కూడా ఉండాలి, పూలు తేవాలంటే తేమనీయుడు ఉండాలి, సమిధులు, పత్రాలు, ఫలాలు, మూలాలు, జలాలు ఏం తెచ్చుకున్నా సరే ఈవిడు ఉండాలి. ఈవిడిని తీసుకెళ్ళడం కుదరదు కనుక ఈ లేడి గారిని అవి తెచ్చుకోవడానికి నేను బయటకెడితే ఈ లోపు ఆశ్రమంలోకి తోడేళ్ళు వస్తాయేమో, కుక్కలు వస్తాయేమో, దీన్ని ఎక్కడ దంపుతాయేమో అని అనుకుని అసలు వెళ్ళడం మానేసేవాడు. ఒకవేళ బయటకెడితే తన తిండి కోసం కందమూలలో దీన్ని తీసుకెళ్ళడం మొదలెట్టాడు. చూసారా, ఇంత పూర్వం ఆకలి లేదు టైరికి, ఇది వచ్చాక ధ్యానం జపం పోవడం వల్ల ఆకలి ఎక్కువైంది, అంటే రెండు పూట్ల మూడు పూట్ల దుంపలు తెచ్చుకోవాల్సిన అవసరం పెరిగిపోయింది, తిండి తెచ్చుకోవాల్సిన అవసరం. లౌకిక దృష్టిలోకి వస్తే ఆకలి పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఆ ఆకలి పెరిగి ఇప్పుడు అస్తమాటు తెచ్చుకోవడం, దీనికి తనకి తెచ్చుకోవడం కూడా దాన్ని మోసుకెళ్ళడం, చంకన పెట్టుకుని ఇదో పెద్ద బంధం అయిపోయింది. అడవికి దీన్ని మోసుకుపోవడం మొదలెట్టాడు. ఇక బాగా సుకుమారంగా నున్నగా మంచి అందమైన మచ్చలతో ఉండేది ఆ జింక చర్మం. ఆ చర్మాన్ని చూచి అబ్బబ్బబ్బబ్బా, ఇంతకాలం తెలియక నా పిల్లల్ని ఎలా ముద్దెట్టుకున్నానో తెలియదు, ఈ పిల్లల్ని ముద్దెట్టుకున్నాక నా పిల్లల మీద నాకు అసహ్యం వస్తుంది అనుకున్నట్ట. దాన్ని చూసి ఒక్కొక్కప్పుడు భుజం మీద పెట్టుకుంటాడు, ఒక్కొక్కప్పుడు ఒళ్ళో పెట్టుకుంటాడు, ఒక్కొక్కప్పుడు వక్షస్థల మీద గుండెల మీద పెట్టుకుని నాకు అని అంటాడు. ఆనందిస్తాడు, లాలిస్తాడు, పరమానందం చెందుతాడు. క్రియాయాం అనిర్వర్త్య మానాయామంతరాలేప్యుత్థాయోత్థాయ యదైనం అభిచక్షీత. పాపం ఒక్కొక్కసారి జపం చేయడానికి కూర్చుంటాట, జపమాలు పుచ్చుకుని రెండుసార్లు జపించి మూడోసారి కప్పుకుని దానికోసం పరిగెత్తికి వెళ్ళిపోతాడు. టింగ్ టింగ్ అని ఫోన్ రాగానే మన వాళ్ళు చూడండి, జపం లేదు తపం లేదు రామారు అక్కడ వారేసి వెళ్ళిపోతారు. అలాగా ఆ లేడి కోసమని ఆరంభించిన పూజ క్రియ స్నానం మధ్యలో విడిచిపెట్టేసి, ఇంత పూర్వం చక్కగా స్నానం చేసి జింక చర్మం కట్టుకెళ్ళేవాడు, స్నానం చేస్తున్నప్పుడు లేడి కూస్తే ఆ జింక చర్మం ధరించడం అనేది పరిగెత్తికెళ్ళేవాట. ఇంత పూర్వం కూడా దిగంబరుడై వెళ్ళేవాడు ఒకప్పుడు, కానప్పుడు దైవభక్తి మీద ఆసక్తి వల్ల తనను తాను తెలియక అలా వెళ్ళాడు. ఇప్పుడేమో ఈ లేడి పిల్ల మీద వ్యామోహం వల్ల దిగంబరుడైపోతూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు ఆ శిశువు బయటకెడితే అది మళ్ళీ వచ్చేదాకా హృదయానికి ఆనందం ఉండేది కాదు. అమ్మ నీకెప్పుడు శుభం కలుగ్గాక అని అస్తమాడు దాన్ని దీవిస్తూ ఉండేవాడు. దైవవశం వల్ల అది కనపడకపోతే అతని హృదయం ఉద్విగ్నత పొందేది, చాలా ఉద్విగ్నత ఉండేవాడు. ధనము నష్టమైపోయిన లోభివాడి మనస్సు ఎలా ఉంటుందో అలా అయిపోయేది అతనికి. లోభివాడిని చంపాలంటే కత్తిపీటి చంపక్కర్లా, ఎప్పుడు కూడా పిసినారాయణ చంపాలంటే ఒకటే, వాడిని డబ్బడగడం చేసామా ఇంక మళ్ళీ జీవితంలో వాడు కనపడ్డాడు, వాడు చచ్చిపోతాడు, లేదా వాడి దగ్గర అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే చచ్చిపోతాడు వాడు. కాబట్టి ఈయన ఏమన్నాడు, లోభి డబ్బు పోతే ఎలా వ్యాధిగ్రస్తుడై మరణిస్తాడో అలా ఈ లేడి కనపడకపోతే ఈయనకి అనారోగ్యం వచ్చి నీరసం వచ్చేసేది, మళ్ళీ అది కనపడకపోతే సంతాపగ్రస్తుడై దుఃఖించేవాడు. ఓసారి ఆ లేడి చాలాసేపు బయటకెడితే ఆయన తనలో తల్లి అనుకున్నట్ట, అపిబత సవై కృపణ ఏండ బాలకో మృతహరిణి. అయ్యయ్యో, ఆ చచ్చిపోయిన హరిణ ఎంత అదృష్టం, అది చచ్చిపోయి దాన్ని ఏం పట్టించుకోకుండా పోయింది, దాని కూతుర్ని నేను నట్టే పెట్టుకున్నాను, ఈ సంతానం నన్ను ఆశ్రయించింది, దీన్ని కాపాడలేకపోయాను, ఇది లేకపోతే నాకు భద్రత లేదు, అదృష్టం లేదు, నా బుద్ధి మూర్ఖత్వం, నేను మూఢుణ్ణి, నన్ను నమ్మకంతో నా దగ్గరికి చేరినటువంటి లేడి పిల్లని కాపాడలేకపోయాను, నా దగ్గరికి ఇంక మళ్ళీ తిరిగి వస్తుందా? చిరునవ్వు నవ్వేది, గడ్డి పరక పెడితే కరాబరా నవ్వులుతూ ఉంటే అబ్బబ్బా కరకర శబ్దం వింటూ ఉంటే సంగీతం కూడా దాని ముందు బలాదూరు, అటువంటి కరకర శబ్దాలు మళ్ళీ వింటానా? అటు ఇటు పరిగెట్టేది భగవత్కృప వల్ల రక్షింపబడినటువంటి హరిణ శిశువు నిర్భయంగా లేత పచ్చిక తింటూ మళ్ళీ ఆశ్రమంలో తిరగడం చూడగలనా? నా దండం విరగొట్టి కమండలం తొక్కేసి ఇష్టమతిని పరిగెడుతూ ఉండేది, జపమాల చేత్తో పుచ్చుకుంటే పెడేళ్ళు కాలుతో తన్నేదిట, అలా తన్నుతుందా మళ్ళీ ఎప్పుడైనా? అలా తన్నే లేడిదోడని చూడగలనా? చూడండి, ఆయనకి జపం చేసుకుందాం అనుకున్న దండని ఆ జపమాలను తన్నిందిట, అలా తన్నడం ఆయనకి ఇష్టంగా ఉందిట పాప. అలా తన్నేసేటటువంటి ఆ లేడిదోడని వెళ్ళి చూడగలనా అని బెంగ. తోడేలు కాని కుక్క కాని గుంపులుగా తిరిగే పందులు కాని ఒంటరిగా తిరిగే వ్యాఘ్రాదులు కాని ఈ లేడి పిల్ల నోట్లో వేసుకుని అని అప్పడం నవ్వినట్టు నవ్వులేసాయా, ఏమిటి కొంపదీసి, ఇప్పుడు నా దూడని నేను చూస్తానా? అయ్యయ్యో, దేని మొహం చూస్తే నాకు పొద్దున్నే సర్వస్వభావాలు కలుగుతాయో, వేదస్వరూపమైనటువంటి ఆ లేడి ఎక్కడ? యంగ లేడు వేదస్వరూపం అంట. సూర్యుడు పడమటికి వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఈ మృగం మాత్రం రాలేదు, ఈ శిశువు ఇంకా ఎందుకు రాలా? అపిశ్యత కృత సుకృతమాగత్యమాం సుఖయతి హరిణ రాజకుమారో వివిధ రుచిర దర్శనీయ నిజ మృగధారక వినోదైర సంతోషం స్వనామ పనుదన్. ఆ రాజకుమారుడి లాంటి నా హరిణపు శిశువు తిరిగి వచ్చి నన్ను నాకుతుందా? నా ఒళ్ళంతా నా ఒళ్ళో కూర్చుంటుందా? మలమూత్రాదుల మీద విడిచిపెడుతుందా? అయ్యయ్యో, నా శ్వాసాన్ని ఎప్పుడు పోగొడుతుందో? గడ్డి తెచ్చిపెట్టానే, పాలు తెచ్చిపెట్టాను, అవి తెచ్చా ఇవి తెచ్చాక అందమూలాలు తెచ్చాను. ఓసారి నేను కళ్ళు మూసుకుని ఉంటే జపం నుంచి బయటకు రాకపోతే భెళ్ళు భెళ్ళుగా 4 సార్లు వెనక్కాళ్ళు తన్నింది. అప్పుడు ఆనందంగా నేను ఆ జపం విడిచిపెట్టేశా. అలా మళ్ళీ నేను జపంలో కూర్చుంటే నన్ను తన్నే శిశువు మళ్ళీ వస్తుందో రాదా? నేను ఒకనాడు యజ్ఞ ద్రవ్యాన్ని దర్భల మీద పెట్టా, అది చాంచల్యంతో దాని మీద మూత్ర విసర్జన చేసింది, ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ పెట్టా, దీని మీద చేస్తే ఎంత బాగుండొచ్చి అని కోరుకున్నట్ట. ఈ విధంగా రాజర్షి అలవరించాడు. ఓ భూదేవి, ఏమైపోయింది? చెట్టు పొట్టలు గుట్ట మెట్టలు జడా తెల్లు పరమ్మ మలేడి జడా తెల్లు పరమ్మ అని చెట్లు పొట్టలు అడిగాట. అది ఎక్కడ చెబుతాయి? పిచ్చెక్కరెడ్డి తిరిగాడు ఆయన. ఆ లేడి వెళ్ళిన అడుగు జాడలు తిరిగేవారు. అయ్యయ్యో, ఈ చిట్టి చిట్టి అడుగులు ఎప్పుడు చూస్తాను అనుకున్నాడు. ఈ విధంగా నానా బాధ పడిపోతూ ఉంటే చంద్రోదయం అయ్యిందిట. చంద్రుడిలో లేడి వంటి గుర్తు మచ్చ కనపడగానే అది చూచైనా, ఓ సోమదేవ, నేను విడిచిపెట్టినటువంటి ఆ లేడిని నువ్వు తీసుకెళ్ళి నీలో పెట్టేసుకున్నావా? ఏమిటి, నీలో ఉండే మచ్చగానే నా లేడే అని ఆయన పట్టుకున్నాడు. ఆత్మజ విశ్లేష జ్వర దవ దహన శిఖాభిరుపతప్యమాన హృదయ స్ఖలనలినీకం. ఈ మృగ శిశువు నాకు అత్యంత ప్రియమైనది, నేను దానిని పుత్ర రూపంతో అంగీకరించా, కొడుకుని పెంచినట్టు పెంచా, దానిని విడిచిపెట్టి ఉన్న కారణం చేత హృదయం శిథిలమైపోయింది, దావానలలో పడిపోయిన తామర పువ్వు మాడిపోయినట్టుగా నా గుండె మాడిపోతున్నది. ఓ చంద్ర, అమృతం వంటి కిరణాలు కురిపిస్తున్నావు, నా పుత్రుడు ఎక్కడున్నాడో చెప్పవా? ఈ విధంగా ఆ మృగ శిశువు మీద ప్రారంభ కర్మ తగిలించుకొని ఏడుస్తూ యోగానుష్ఠానాన్ని విడిచిపెట్టి భ్రష్టుడైపోయాడు. అయ్యో, లేకపోతే ప్రాక్ పరిత్యక్త దుశ్య మోక్షానికి అడ్డనుకున్నట్ట. ఎవరు? కొడుకులు అడ్డనుకున్నట్ట, భార్య అడ్డనుకున్నట్ట, సంపదలు అడ్డనుకున్నట్ట, జ్ఞానం కూడా అడ్డే అనుకున్నట్ట. చివరికి అలా అన్నీ విడిచిపెట్టి అడవికొచ్చి ముక్కు మూసుకొని అన్నీ విడిచినటువంటి ఆయనకి ఏ జన్మయోగమో? మృగ శిశువు మీద వ్యామోహం, పోషణ తోషణ లాలన పాలన తగిలే యోగభ్రష్టుడయ్యాడు. ఆ లేడు వచ్చేదాకా మనస్సు మనస్సు లేదు, లేడు వచ్చింది, అయ్యో బాబో ఎంత ఆనందపడిపోయాడు. ఇలాగ తరచుగా లేడు పారిపోవడం, ఈయన గుండె ఆగిపోవడం, ఈ బెంగతోటి ఆయన జీవితం అంతా సరిపోయిందట. సైకిల్ వేసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళినాడు. పిల్లాడి గురించి తండ్రి ఎంత బాధపడుతూ ఉంటాడో చూశాను నేను. ఆ తండ్రిని మించిపోయాడు. ఈయన రోజు బాధే. ఈ మధ్యకాలంలో లేడికి పరిగెత్తడం వచ్చింది బయటికి పోవడం. ఇంకా దాంతో మృగ బాలకాసక్తి అతనికి పెరిగి అతి భయంకరమైన విఘ్నాలు పాలైపోయాడు. చూడండి, ఎలక కష్టపడి ఓసారి ఆకలి కోసం తిరుగుతూ తిరుగుతూ ఆహారం కోసం ఓ చోటకి వెళ్ళింది. ఒక గంప కనపడిందిట, ఇలా బుట్ట మూత వేసిన బుట్ట. ఆ బుట్టలో తిండి ఉంటుందేమో అని కష్టపడి ఖననం చేసి లోపలికి దూరిందిట. ఆ లోపల వారం రోజుల క్రితం పాములు వాడు నల్ల తాసుపామును పెట్టాయట. దాన్ని కూరలు తీయాలంటే తిండి పెట్టకుండా మార్చాలి. అందుకని పామును వారం 10 రోజులు పడి మార్చి అప్పుడు కూరలు తీస్తారు వాళ్ళు. అందుకని బుట్టలో పెట్టించేట పాముని. ఇది కర్మ గాలి, తిండి ఉందేమోనని ఆ బుట్ట ఖననం చేసి లోపలికి వెళ్ళిందిట. టక్కున ఆ పాము తీరి పట్టుకు తిని వారం రోజులు ఉపవాసం అంతా ఈ ఆచమనం చేసి శుభ్రంగా ఆకలి తీర్చుకుని బలం తెచ్చుకుని ఇది ఖననం చేసిందిగా ఆ ఖననం ఉండకపోయిందిట. దురదృష్టవంతుడు ఇలా ఉంటాడనమాట. అదృష్టవంతులకి వాటంతటి వాటి మార్గాలు దొరుకుతాయన్నారు. కావాలని నేను నీకు ఫుడ్ని గారిని బూరిని అన్నట్టుగా ఇది ఖననం చేసుకోవడం ఏమిటి, దీనికి బయటికి దారి చూపించడం ఏమిటి అదనమాట. అలాగా దురదృష్టజీవి అయ్యాడు ప్రస్తుతం భరతుడు. అన్నీ విడిచి అక్కడికి వెళ్ళిన కారణం చేత ఆయన కాలాన్ని గ్రహించలేకపోయాడు. చావు దగ్గరికి వచ్చింది ఆయనకి, అది తెలుసుకోలేకపోయాడు. ఆత్మాన మహిరివ ఆకుబిలం దురతిక్రమ కాలహ కరాల రభస ఆపద్యత. ఆ ఎలక్కి, ఇందాక చెప్పిన ఎలక్కి పాము రూపంలో మృత్యు వచ్చినట్టుగా ఈయనకు కూడా కాలం అనేటటువంటి సర్పం కాటేయడానికి దగ్గరకు వచ్చింది. ఆపదలో పడ్డాడు. ఇంకా ఆయువు తీరింది, చచ్చే స్థితి వచ్చింది. తెలుసుకోలేక నా పిల్లె నా లేడే నా బాబే అనడం మొదలెట్టాడు. ఇంకా 3-4 సెకన్లలో ప్రాణం పోతుంది. కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుందనగా ఈ లేడి పిల్ల కనపడలేదు. తదానీమపి పార్శ్వవర్తినం ఆత్మజమివాను శోచం తమభివేక్షమాణో. ఆయన గారు ఆ సమయంలో కూడా, కొద్దిసేపట్లో ప్రాణం పోయి ఆ సమయంలో కూడా నా దగ్గరే కూర్చుంటే ఎంత బాగుండు, నా లేడి పిల్ల లేదు అని పుత్రుడి కోసం చివరిలో చచ్చిపోయే ముందు ప్రతివాడికి పిల్లలు చూడాలని ఉంటుంది. ఈయనకి లేడి పిల్లను చూడాలనిపించింది. లేడిపిల్ల 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 అని లేడిపిల్లనే స్మరించాడు. అతని హృదయం లగ్నం అయిపోయింది ఆ లేడిపిల్ల మీద. ఢామని ప్రాణం పోయింది. యమభట్లోకి లాక్కుపోయారు. అతడు భగవద్విముఖుడైపోయి ఒక మామూలు ప్రాకృత పురుషుడు లాగా మృగాన్ని స్మరించుకుంటూ చచ్చాడు. చచ్చేటప్పుడు దేనిని స్మరిస్తే ఆ రూపం పొందుతారు. అందుకే చచ్చిపోయేటప్పుడు చీపుళ్ళు అవి ఎదురుకుండా ఉంచొద్దని వారు. ఆ చీపురికేసి చూస్తూ అయ్య బాబాయ్ చీపురు కట్ట అన్నాడు అనుకోండి, చచ్చిపోయేటప్పుడు వీడు వచ్చేటప్పుడు చీపురు కట్టే పడతాడు. ఆ ఇంట్లో చాలా పెద్ద ఇబ్బంది ఉంది దీంట్లో. అందువల్ల ఎదురుగుండా దైవానికి సంబంధించిన పటాలు, నామస్మరణ పూర్వం చచ్చిపోయేవాడు మంత్రం చుట్టూ చేరి రామనామం చేయించేవారు. కాశీలో అక్కడ రామనామ సత్యమే అంటారు చచ్చిపోయే ముందు వాడి దగ్గర. అది నిజం, అలా అనాలి. ఇక మన వాళ్ళ ఏడుతూ కూర్చుని అయ్యా పోయాడు బాబోయ్, ఏమిటి బాబోయ్ ఉపయోగం, పైగా హైదరాబాద్లో 5,000 10,000 ఇస్తే కాంట్రాక్ట్ ఏడుపులు గళ్ళు. వీళ్ళు సొంత బంధువుల్లో ఏడుస్తారు. ఏడ్చేందుకు ఇంట్లో వాళ్ళకి ఓపిక లేక వీళ్ళు ఉద్యోగాలకి పోవాలి. అందుకని కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఏడ్చిపోతూ ఉంటారు. అప్పోయ్ అంపోయ్ అంటుంటే నేను నిజంగా ఏం బంధువులు అనుకున్నాను నేను. తర్వాత తెలిసింది గంటకు 10,000 ఎంతో పుచ్చుకుంటారు వాళ్ళు కాంట్రాక్ట్. ఇది బాగుందిరే బాబు అనుకున్నాను. ఇలాగ ప్రపంచం అంతా కాంట్రాక్ట్ సిస్టమ్. దిక్కుమాలిన గవర్నమెంటు, దిక్కుమాలిన గందరగోళం, అన్నీ కాంట్రాక్ట్లే. అలాగా బా ఎందుకు చెప్తున్నానంటే చివరి సమయంలో ఏది మనకి ధ్యాస ఉంటే ఆ ధ్యాస ప్రకారంగా జన్మ ఎత్తుతాడు. అందువల్ల ఆచితూచి మానవుడు నిరంతరం భగవన్ నామస్మరణం చేస్తే చివరిలో ఆ భగవంతుడు గుర్తొస్తాడు, ఆరోగ్యం పొందుతాడు, మంచి జన్మ ఎత్తుతాడు. మనం కూడా అక్కడ జపం చేయిస్తే ఆ జప ప్రభావం పొందుతాడు. నేను చాలామంది చేత ఇంట్లో ముసలాళ్ళ చోట గ్యారంటీగా భాగవత సప్తాహం చేయించేవాడిని. ఇది చదువుతుంటే రెండింటినీ వాడి చెవుల్లో పడతాయి. ఏం ఒక్కసారి 7 రోజుల పాటు భాగవతం చదివిస్తే ఆ కుటుంబం తరిస్తుంది. అలా పాపం ఎందుకు చెప్తున్నానంటే ఈయన చివరి రోజుల్లో చచ్చేటప్పుడు ఆ మృగాన్ని తలుచుకున్నట్ట అంచేత చచ్చిపోయి వచ్చే జన్మలో మృగదేహాన్ని పొందాడు.
అంటే లేడై పుట్టాడు. కానీ చిత్రం ఏంటో తెలుసునండి, మృతమును నమృత జన్మానుస్మృతి రతరమన్ మృగ శరీరమవాప. అతడి శరీరం పోయింది, భారతుడి శరీరం చచ్చిపోయాడు, మరొక శరీరం వచ్చింది మృగ జన్మ, కానీ పూర్వజన్మ జ్ఞానం పోలేదట. ఎందుకని, ఈ లేడి పిల్ల రావడానికి పూర్వం అతని స్థితి ఎటువంటిది, మరి అత్యద్భుతమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఆ స్థితి నుంచి వేరే భరిష్ఠుడయ్యాడు, వేరే వేషం. పాతది పోదో, చేసిన పుణ్యం ఎక్కడికి పోదో. అందువల్ల లేడి జన్మ ఎత్తిన అంతకు పూర్వం చేసిన సాధన పుణ్యం అంత ఫలితం ఇతనికి పూర్వజన్మ వాసన ఉండేదట, పూర్వజన్మ జ్ఞానం కలిగిందట. అందువల్ల లేడి జన్మ ఎత్తిన పూర్వజన్మలో నేను భరతుణ్ణి అనే జ్ఞానం ఉంది, చేసిన తపాలు గుర్తొచ్చాయి, చివరిలో చచ్చేటప్పుడు చేసిన పని గుర్తొచ్చింది, భగవదారాధన ప్రభావం అతన్ని అనుగ్రహించింది. అందువల్ల పూర్వజన్మలో ఎక్కడి వరకు పూజ చేస్తావో, ఎక్కడి వరకు ఆరాధన చేస్తావో, ఈ జన్మలో మళ్ళీ కంటిన్యూ అవుతుంది, నాశనం కాదు. అదనమాట, మాటి మాటికి ఈ జన్మలో లేడై పుట్టిన ఆయన, మొగలేడై పుట్టిన ఆయన అనుతాపం చెంది పూర్వజన్మ గుర్తొచ్చిందిగా, మరి తనలో తాను ఏడుస్తూ ఇలా అనుకున్నట్ట, అరేటువంటి వాడిని, నా కర్మయోగం ఇలా అయిపోయానా, అహో కష్టం భ్రష్టోకమాత్మవతాం అనుపథాద్య ద్విముక్త సమస్త సంగస్య వివిక్త పుణ్యారణ్య శరణస్య ఆత్మవత ఆత్మని సర్వేషాం ఆత్మనాం భగవతి వాసుదేవే. ఆహా, నాకెంత కష్టం వచ్చింది, మహాజ్ఞానులు వెళ్ళే మార్గంలో ప్రయాణం చేసిన నేను నా బుద్ధి నాశనం. ఓ వాహనాది పొగలు విడిచిపెట్టాను, అన్నిటినీ పరిత్యజించి ఎక్కడా మనుష్యులు లేని నిర్జనమైన పుణ్యారణ్యంలో గండకీ నదీ తీరానికి వెళ్ళాను, జితేంద్రియుడనయ్యాను, సర్వజీవులకు ఆత్మస్వరూపుడైన వాసుదేవుణ్ణి హృదయంలో నిలబెట్టి ఆయన కథలు శ్రవణం చేశాను, ఆయన నామస్మరణం చేశాను, ఆయన మీద భక్తి సంకీర్తన చేశాను, ఆయనను మననం చేశాను, అన్ని భక్తి లక్షణాలు మనస్సులో పెట్టుకున్నాను, సంయమనంతో ఉన్నాను, ఎన్నో రోజులు గడిపాను, కానీ చివరిలో ఆ శిశువు వచ్చి నా మీద పడింది, నా యోగం భ్రష్టమైపోయింది, చివరికి నేను మృగాన్ని అయిపోయాను అనుకుని ఆయన నిర్వేదాన్ని పొందాడు. మృగత్వం పొందినా నేను మోక్షాన్ని పొందాలి అనుకున్నాడు, అనుకుని ఇంకా దుఃఖించడం మానేశాడు. జరిగింది దానికోసం అంటూ అరే వెంగట్టుకుంటే ఉపయోగం ఏం లేదు. కాబట్టి జరిగిన దానికి జ్ఞాని దుఃఖించడు. అందువల్ల ఆయన అమ్మాయి అనుకున్నాడు, మనస్సులో ఉండే దుఃఖాన్ని విడిచిపెట్టేశాడు. ఇంకా తల్లిని, అంటే లేడి తల్లి ఉంటుందిగా, ఆ లేడి తల్లిని విడిచిపెట్టేశాడు, తండ్రిని విడిచిపెట్టేశాడు. ఏకాంతంగా వెళ్ళిపోయి ఎక్కడ తాను చచ్చిపోయాడంతో పూర్వం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ కాలంజర పర్వతం దగ్గర ఉండేటటువంటి పులహాశ్రమానికి మళ్ళీ వెళ్ళిపోయాట, వెతుక్కుంటూ. పూర్వజన్మ జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకి కష్టం కాల, ఆయువు ఉంది కనుక ఆయనకి సింహాదుల వల్ల భయం లేకుండా మళ్ళీ ఎంతో పూర్వం ఆశ్రమానికి వచ్చాట. అక్కడ శరీరం ఇంకా కుళ్ళిపోయి అలాగే ఉందిట, ఈయన పుట్టేసరికి, అంటే చాలా తొందరగా పుట్టాడు అనమాట. ఆయన అక్కడికే వెళ్ళిపోయాడు, ఆ ఆశ్రమంలోనే ఉన్నాడు. మునులకు ప్రియము, సాలగ్రామాలకు మూలము, భగవత్ క్షేత్రము, గండకీ నదీ నివాస స్థానము, ఆ పులస్త్యాశ్రమం దగ్గరికి చేరాడు. రాజఋషి అయిన భరతుడు ఆశ్రమానికి మళ్ళీ వచ్చి ఇంకా సాంగత్య దోషం పట్టేసుకుంది, ఇంకెవరితో స్నేహం చేయకూడదు అయిపోయింది పూర్వం భయం, అందుకని తోటి లేడి వస్తే గంటేశాడు. ఇంకా అసలు ఎవరి జోలికి వెళ్ళలేదు, ఉద్విగ్నుడై కేవలం ఎండిపోయిన గడ్డి, ఆ నీళ్లు, ఎండిన ఆకులు తీసుకున్నాడు ఆహారంగా, ఏకాకిగా ఉన్నాడు. ఈ శరీరం ఎప్పుడు పోతుందా అని పోయేదాకా వాసుదేవ 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 అనుకున్నాడు. క్రమేపీ మృగాసక్తి పోయింది, ఈ శరీరం పోయే కాలం వచ్చింది, దానికి కూడా జంతు శరీరం కూడా ఇక పోయే సమయం వచ్చిందిట. వెంటనే ఆయన ఏం చేశాడు, ఇక ఈ శరీరం పోవాలి, ఇంత పూర్వం ఈ ఆశ్రమంలో చచ్చిపోయాను, ఇప్పుడు నీళ్ళల్లో గండకీనదంటే విష్ణు స్వరూపం సాలగ్రామ శిలలకి ఆలవాలమైన పవిత్ర క్షేత్రం అనుకున్నాడు, అందులో దూకేశాడు. ఈ విధంగా
ఆ నెలలు తీర్థోదక క్లిన్న ముత్స సర్జ మృగ శరీరం నీళ్ళల్లో దూకి ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. గండకి ఈ నదిలో పడి ప్రాణం విడిచిపెట్టాట, చచ్చిపోయాడు. చూశారా, అంతటి గొప్పవాడికి జన్మ లేడి జన్మ ఎత్తవలసి వచ్చింది. లేడి జన్మతో అయ్యిందా, ఇంకో జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ చచ్చిపోయిన లేడి ఏమైందిట, ఊర్ధలోకాలకు వెళ్ళి మళ్ళీ తొందరగా తిరిగి వచ్చిందిట. అథకస్య చిద్విజవరస్య అంగిరః ప్రవరస్య శమదమ తపస్వాధ్యాయత్యాగ సంతోష తితిక్షా ప్రశ్రయ విద్యానసూయాత్మజ్ఞానానందయుక్తస్య ఆత్మసదృశ శ్రుతశీలాచార రూపౌదార్య గుణానవ సోదర్య ఆ కాలంలో ఆంగిరస గోత్రంలో ఒక ఆయన జన్మించాడు. పరమజ్ఞాని, శమము దమము వేదాధ్యయనము, వేదముల యొక్క అర్థములు చెప్పడం, స్వరం ప్రకారంగా స్వాధ్యాయం చేయడం, ఆ లక్షణాలు ఉన్నవాడు. పరమ దానము చేసేవాడు ఆయన, ప్రాణమైన దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు, దానశీలి. సంతోషం తప్ప దుఃఖం లేదు ఆయనకి. సహనమూర్తి, వినయం. వినయానికి గొప్ప విషయం ఏంటంటే వినయం ఉండడం వేరు, విద్య ఉండి వినయం ఉండడం వేరు అన్నమాట. విద్య ఉన్నవాడు సాధారణంగా వినయంగా సామాన్య ప్రజల్లో కలిసిపోలేడు, దూరంగా కూర్చుంటాడు. కానీ ఈయన విద్య వినయము కూడా కలవాడు. అసూయ లేదట, పక్కవాడు ఎంత గొప్పవాడైనా వాడికి ఐశ్వర్యం వస్తుంటే అసూయ చెందడం అసలు ఇతనికి లక్షణాలు లేదు. అయ్యి బాబా, పక్కవాడు కారు కొన్నాడు బాబో అని వీడు విడుస్తాడు దిక్కుమాలి. వాడు కారు కొంటే వీడికి ఏమిటి బాధ, అదే యోగం. నేను బాగున్నా బాగుండకపోయినా పర్వాలేదు, పక్కవాడు బాగుండకూడదని కోరుకున్నట్ట. అలాగ కాకుండా అనసూయాపరుడు ఆయన. ఆత్మజ్ఞానం కలవాడు, భక్తి యోగం కలవాడు, సుగుణాల రాశి, సమాధియుక్తుడు. అంటే జపం చేసేటప్పుట అలా కూర్చుంటే ఆయన మళ్ళీ కదిలిస్తే కానీ ఇహలోకంలోకి వచ్చేవాడు కదట, అంత సమాధి స్థితిలోకి వెళ్ళేవాట. అటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఒకడు అంగిరస గోత్రంలో ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు, జ్యేష్ఠ భార్య వల్ల 9 కొడుకులు పుట్టారట. వాళ్ళు నవరంధ్రాలు లాంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా శాస్త్రజ్ఞానం పొందారు, శీలం పొందారు, రూపం పొందారు, ఆచారం పొందారు, గుణం పొందారు, ఔదార్యం పొందారు, అన్నీ పొందారు. మొదట్లో బాగానే ఉండేవారు. ఆయనకి రెండవ భార్య వల్ల ఏకకాలంలో 2 పుట్టారు, అంటే కవలలు పుట్టారు, ఒక కూతురు కొడుకు. అందులో కొడుకుగా పుట్టేట్ట ఈ భరతుడు పాపం లేడి జన్మలో నుంచి మరణానంతరం ఆ రెండవ భార్య కడుపులో ఒకేసారి కవలలుగా జన్మించిన ఆడపిల్ల మగ పిల్లలో మగపిల్లవాడుగా పుట్టెట్టిన ఈ పిల్లలు పుట్టగానే ఇద్దరును ఆ 9 ఈర్ష్య కలిగింది. ఆస్తికి వాటాదారులు తయారవుతారని అది బాధ. వాళ్ళు 9 కొడుకులే, ఇక్కడ కూతురు, దీనికి కష్టం కోస్తూ మరి పెళ్లి చేయాలంటే ఖర్చు అవుతుందిగా మరి. అందులో ఆ రోజుల్లో పాంచరాత్ర వివాహం 5 ఏకబిగిని. కొడుకు పుట్టాడంటే షేర్ చేసుకుంటాడు వాట. ఇరిషిలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. క్రమేపీ సవతి పిల్లలకు వీళ్ళ మీద కొద్దిగా ద్వేషం పెరిగింది. ఆ మగపిల్లవాడైన భరతుడి మీద వాళ్ళ కోపం కలిగింది. కానీ మృగ శరీరం విడిచిపెట్టి ఈ జన్మతో ఇక మోక్షం పొందడానికి సిద్ధంగా పుట్టాడు ఆయన. అంటే 2 జన్మలు ఎత్తి మోక్షం పొందాలి ఆయన. ఒకటి మృగజన్మ అయిపోయింది, 2వ జన్మ ఇప్పుడు. అలాంటి అంతిమ జన్మ ఈ బ్రాహ్మణత్వాన్ని పొందాడు, విజ్ఞుడయ్యాడు ఆయన. భగవద్ అనుగ్రహం వల్ల పూర్వజన్మ జ్ఞానం ఈయనకు ఉంది. మళ్ళీని మొట్టమొదటి నేను భరతుణ్ణి, జడభరతుడిగా ఉండేవాణ్ణి, క్రమేపీ దిక్కుమాలిన లేడి యొక్క వ్యామోహంలో పడ్డాను, చచ్చిపోయాను, మళ్ళీ ఇలా పుట్టాను అనుకున్నాడు. శ్రవణ స్వరణ గుణ వివరణ చరణ అరవిందయుగలు మనసా విధదదాత్మన ప్రతిఘాతమాశంకమానగా. ఆయన ఈ జన్మలో
ఈ బ్రాహ్మణింట్లో పుట్టి కూడా స్నేహితులతో కలిసేవాడు కాదు, తోటి బ్రాహ్మణులతో వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే ఎవరితో స్నేహం చేస్తే మళ్ళీ భ్రష్టుని అవుతాను, నాకు సాంగత్యం వద్దు బాబు అని భయం పట్టుకుంది. ఓ దెబ్బ తగిలేసరికి ఇంక అని భయమే. ఇంజక్షన్ పొడిచారనుకోండి, ఇంక అస్మాట్ ఇంజక్షన్ చూస్తే భయం కలుగుతుంది మనిషికి. అలాగా ఈయనకి సాంగత్యం అంటే స్నేహం అంటే భయం పట్టుకుంది. వ్యామోహంలో పడరాదనుకున్నాడు. పతనానికి మూలం వ్యామోహం అని తెలుసుకుని ఇంకా అది విడిచిపెట్టాడు. భగవంతుని కీర్తించడం, ఆయన నామశ్రవణం చేయటం, ఆయన కథలు వినడం, స్మరణ చేయడం, కీర్తించడం, వీటిని మనస్సులో పెట్టుకున్నాడు. భగవంతుడి పాదపద్మాలు హృదయంలో నిలబెట్టుకున్నాడు. లోకంలో ఒక ఉన్మత్తుడిలాగా, జడులాగా, గుడ్డాడిలాగా, మగవాళ్ళలాగా తిరిగేవాడు. ఎవరన్నా ఏం చెప్పినా వినేవాడు కాదు, ఎవడన్నా పెడితే తినేవాడు కాదు, అసలు ఒక్క రకంలో చెప్పాలన్న మూర్ఖుళ్ళేగా మొండిగా ఉండిపోయాడు. ఆ తండ్రికి పాపం కొడుకు మీద ప్రేమ, అందంగా ఉన్నాడు కొడుకు, మంచి కొంచెం బలంగా పుట్టాడు. కొంతమంది పిల్లలు బొద్దుగా ముద్దుగా భలే ఉంటారు. అలా బొద్దుగా ముద్దుగా ఉన్నటువంటి తెల్లగా ఉన్న ఈ కొడుకును చూసి ఆయనకి పుత్ర స్నేహం పెరిగింది. నాబాబు అని మాట్లాడితే చిన్నప్పటి నుంచి ఏడుపు లేకుండా పుట్టేటండి ఆయన. అందరూ ఏడుస్తారు పిల్లలు, అసలు ఎప్పుడు ఏడవలేదట, పాలు తాగడం లేదట, అసలు ఏం తినకుండా పెరిగేట ఆయన ఆశ్చర్యం. కానీ అలాగే ఉండేవట బలంగా, యోగాభ్యాస తత్పరుడు ఆయన. ఈ కొడుకు మీద ప్రేమ కొద్ది ఆయన వీడికి సమస్త సంస్కారాలు చేయాలనుకున్నాడు. ఉపనయనం చేసేట కొంచెం పెరిగాక. భరతుడు వద్దన్నా సరే వినకుండా ఆయన ఉపనయనం చేస్తే ఇష్టం లేకుండానే ఆ కార్యక్రమానికి ఒప్పుకున్నట్ట. అతనికి ఆచమనము, శౌచము, సంధ్యావందనం ఇవి నేర్పాడట. ఇంకా ఏమి నేర్పాడు అనేది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.